కబీర్ తన జీవితంలో ఒకనొక సంఘటన జరిగింది. ప్రతిరోజు కబీరు యొక్క రామనామాన్ని వినటానికి తన గురువు తన దగ్గరకు వచ్చేవాడు. ఒక రోజున మరొక వ్యక్తిని వెంబడి పెట్టుకొని వచ్చాడు. వస్తే కబీర్ మనస్సు ఒక్కసారి చలించింది, ఎవరికి నమస్కరించాలి? రోజు వచ్చే నా గురువుకా, కాక ఈ గురువు పక్కన వచ్చిన అతిథికా అని. కానీ ఆయన అంటాడు, గురు గోవిందు దోనూ ఖడే కాకే లాగూ పాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే అని. ఈ వచ్చినవాడే భగవంతుడు అని వచ్చిన నా గురువే గురువు, దేవుడి కంటే గొప్పవాడు అన్నాడు. అటువంటి ఆదిశంకర భగవత్పాదులు ఏం చేశారు? తత్వబోధ ఏమిటి? అసలు అద్వైతం శంకరుల వారితో ప్రారంభమైందా ప్రశ్న? అద్వైతం శంకరుల వారి కంటే ముందే ఉన్నది, కొత్తదేం కాదు అది. కానీ ద్వైత భావనలో, ప్రాపంచిక భావనలో మనిషి మనస్సు రెండుగా చీలినటువంటి వేళ, ఈ రెండూ కాకుండా పరస్పర విరుద్ధ భావజాలంతో ఉన్నటువంటి మానవుడు ఒక అద్వైత సిద్ధాంతాన్ని గనక ఆలంబనం చేసుకున్నట్లయితే, రెండంటూ లేవు ఉన్నది ఒకటే అనేటువంటి సప్రమాణికమైనటువంటి భావన గనక ఉన్నట్లయితే, పెద్ద చికాకులు ఉండవు కనుక సాధన హాయిగా సాగుతుంది గనక, ఆ రకంగా శంకర భగవత్పాదులు అద్వైత ప్రతిపాదన చేశారు. అద్వైతం ఒక మతం కాదు, అద్వైతం ఒక సిద్ధి, అది ఒక ఆనంద సిద్ధి, అది ఒక అమృత బోధ, అది ఒక అచలబోధ, అది పరిపూర్ణమైనటువంటి ఆత్మబోధ. కనుకనే వివేక చూడామణి కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏది బోధించినా దాని వెనక ఒక సన్నివేశాన్ని సృష్టించాడు. విచిత్రమే, మనీషా పంచకం శంకర భగవత్పాదులు చెప్పినటువంటి వేళ పై కథని గనక కథగా చూసినట్లయితే ఆశ్చర్యపోతాం, ఈయన మహాజ్ఞాని కదా, ఈయన కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయా అని. ఒక్కసారి మహాభారతాన్ని గనక చూసినట్లయితే భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. కౌరవుల వలన ఏర్పడిన, అక్కడ తిన్న అన్నం వలన ఏర్పడిన రక్తమంతా కూడా కారి ఇంకిపోయింది. కేవలము అస్థిపంజరప్రాయంగా ఉన్నటువంటి భీష్మ పితామహుడికి కేవలము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన మంగళ విగ్రహం కనిపిస్తూ ఉన్నది. ఆ సమయంలో విష్ణు సహస్రనామాన్ని రణరంగంలో పాడుకున్నాడు ఆయన. అది అది ఆత్మగానము, హృదయగానము. దానిని విన్నవారెవరో తెలుసునా? సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీకృష్ణుడే చేతులు కట్టుకొని అమిత శ్రద్ధగా విన్నటువంటి ఉత్తమ శ్రోత శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి సన్నివేశం ఏర్పడినప్పుడు కృష్ణుడు ఏం విన్నాడు అని, తనను గురించి తాను విన్నాడు. తాను అంటూ ప్రత్యేకంగా ఉన్నదా? విష్ణు సహస్రనామం నిండా విశ్వంతో ప్రారంభమై పరమాత్మతో ముగిసేటువంటి మహత్తరమైనటువంటి ఆ దివ్య గానం నిండా తనను తాను దర్శనం చేసుకున్నటువంటి వైనం, తనను తాను మరొక్కసారి చూసుకున్న వైనం. కనుకనే విష్ణు సహస్రనామ పారాయణంలో మనం విష్ణువుని దర్శనం చేయటం మాత్రమే కాదు, విష్ణు స్వరూపాన్ని దర్శనం చేస్తూ ఆత్మదర్శనానికి అభిముఖంగా మానవుడి యొక్క ప్రస్థానం కొనసాగాలి. అటువంటి సన్నివేశమే కృష్ణుడు వినటం ఏమిటి, భీష్ముడు పాడటం ఏమిటి అనుకోకూడదు. సన్నివేశాన్ని పరమాత్మ సృష్టిస్తాడు. గంగానదిలో స్నానం చేసి శిష్య సమేతంగా ఒడ్డుకొస్తున్నటువంటి భగవత్పాదులకి నాలుగు కుక్కలను వెంబడి పెట్టుకొని వస్తున్న ఒక చండాల రూపం కనిపించింది. కనిపించగానే ఈయన ఏమన్నారంటే, తొలుగు తొలుగు అన్నారు. దారి తప్పుకో, నీ గుళ్ళోకి వెళ్ళాలి, నువ్వు తప్పుకో అన్నారు. వచ్చినవాడు తప్పుకోలేదు. ఏమన్నాడంటే, నీ శరీరము అన్నమయంతో ప్రారంభమై ఆనందమయం దాకా వెళ్ళే పనిలో ఉంది, అలాగే ఈ శరీరం కూడా అన్నంలో పుట్టి అన్నంలోనే పెరుగుతున్నది, నీకు నాకు తేడా ఎక్కడ? భౌతికంగా చూస్తే ఏం తేడా లేదు, మరి దేనిని తొలగమంటున్నావు? ఇక చైతన్యమా? నీలో ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే నాయందు కూడా ఉన్నది గనక, మరి చైతన్యాన్ని తొలగమంటున్నావా, మాయ దేహాన్ని తొలగమంటున్నావా, విచారణ చేసి చెప్పు అన్నాడు. ఈ సన్నివేశం శంకర భగవత్పాదులకు బోధించినటువంటి సన్నివేశం కాదు, శంకర భగవత్పాదుల యొక్క అనల్ప కల్పనా చాతుర్యంతో ఏర్పడినటువంటి ఈ సన్నివేశంలో ఒక జ్ఞాని ఒక సన్నివేశం ద్వారా మనకి ఆత్మబోధ చేస్తాడు. నిజానికి అది మనకి బోధ. దేనిని తొలగాలి అని అడగాలంటే ఇక్కడ తొలగవలసింది ఏం లేదు, తొలగవలసింది మన దేహాత్మభావనే తొలగాలి. నేను దేహము, నేను ఫలానా, నాకింత ఉన్నది, నేను మాత్రమే చేయగలను అన్న అహంకార మమకారాలు రెండూ గనక తొడిమ వీడినట్లయితే వాడు ఆత్మనిష్ట వైపు అడుగు వేస్తాడు. సాధనలో అది తొలిమెట్టు. అహంకార మమకారాలు నశించాలి. తల ఎత్తి చూశారు శంకర భగవత్పాదులు. ఈ బోధ చేయగలిగిన వాడు ఎవరై ఉంటాడు? సాక్షాత్తు పరమేశ్వరుడు తప్ప అని చూద్దాము అనగానే అక్కడ కుక్కలు లేవు, వచ్చిన చండాల రూపము లేదు. శంకర భగవత్పాదులు పూర్ణ వినమ్రమూర్తి. ఆయన ఏం చేశారో తెలుసిన, ఎక్కడ ఆ చండాలుడు నుంచున్నాడో ఆ పాదాన్ని, ఆ ప్రదేశాన్ని నుదురు తాకి ముద్దు పెట్టుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి రమణీయ సన్నివేశం శంకర భగవత్పాదుల జీవితంలో. అంటే ఏ మహాత్ముడు ఎక్కడ నుంచున్నాడో ఆ పాదధూళి పరమ పవిత్రమైనటువంటి విభూతి. ఏ మహాత్ముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ శాంతి, ఆనందము, మాధుర్యము, సద్వర్తన, సదాలోచనలు అన్నీ కూడా ఒక్కసారి ముప్పిరుగని ఆనందతారక స్థితికి జీవుణ్ణి చేరుస్తుంది గనక ఆత్మబోధ ప్రకారమే శంకర భగవత్పాదులు ఆ మనీషా పంచకంలో, మనీషా అంటే నిశ్చితమైన, కన్విక్షన్. ఈవేళ దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు ట్రాన్స్లేషన్ ఉండేది, ఇప్పుడు తెలుగులో మాట్లాడితే అర్థం కావాలంటే కాస్త ఇంగ్లీష్ మాటలు చెప్పాలి. మనీషా అంటే తిరుగులేని నిశ్చితమైన అభిప్రాయం. ఏమిటి ఆ మనీషా అంటే? చండాలోస్తు ద్విజోస్తు అన్నారే. చండాలుడు కానీ, మరొకడు కానీ, బ్రాహ్మణుడు కానీ, ఎవరైనా సరే ఎవరి మనస్సు పరబ్రహ్మమునందు లగ్నమై ఉన్నదో అటువంటి వాడు నాకు గురు సమానుడు, గురువు, ఆ గురువుకి నేను నమస్కరిస్తున్నాను. ఇది ఐదు రకాల ప్రమాణం చేశారు శంకర భగవత్పాదులు. ఇది ఒక పాయ. శంకర భగవత్పాదులు పరిపూర్ణ పరివ్రాజక మహాసన్యాసి, అంటే సమన్యాసి అని. సన్యాసి అంటే కాషాయం కట్టినవాడు. మనస్సుని, దేహాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని, అలాగే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలని సమన్యాసము ఎవరు చేయగలరో వాడు మాత్రమే సన్యాసి. ఇవాళ ప్రపంచంలో భగవానులు కొన్ని వేల మంది పుట్టారు. ఇంద్ర సరస్వతులు కొన్ని వేల మంది పుడుతూనే ఉన్నారు, రాసేస్తున్నారు. ప్రతి పీఠానికి ఒక సాంప్రదాయం ఉన్నది. శంకర భగవత్పాదుల పీఠాలు నాలుగే. ఆ నాలుగు పీఠాలలో శృంగేరి భారతీయ సాంప్రదాయం, కంచి ఇంద్ర సరస్వతి సాంప్రదాయం. మనం వాడుకోకూడదు, మనకు అర్హత లేదు, కానీ ప్రతి వాడు వాడేసుకుంటున్నాడు. ఇది ధర్మంలో జరిగేటువంటి కొంత అపచారం. అయితే దీని కరెక్షన్ నెమ్మదిగా జరుగుతుంది. ఆ జరగటానికి వచ్చినటువంటి శంకర భగవత్పాదులు ఒక రోజున భిక్షాటనకు వెళ్ళారు. భాగవతం చెప్పుకున్నటువంటి వేళ శుకుడు విషయాన్ని ఒక నిమిషం అనుకున్నాం. శుకుడు ఏ గృహస్థు ఇంటికి వెళ్ళినా ఎంతసేపు ఉంటాడు అని. గోవు పొదుగు దగ్గర కూర్చొని గోపాలుడు పాలు పిండుతుంటే పొదుగు ఖాళీ అంటే పాలు పిండటం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఆ శుక అవధూత. శుక బ్రహ్మ, శుక మహర్షి, మూడు స్థాయిలు. అటువంటి వాడు అంత సమయం మాత్రమే గృహస్థు ఇంట్లో ఉండాలి. ఆ సమయం దాటి ఉండటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే ఒక మహాత్ముణ్ణి కొన్ని క్షణాలు మనం భరించగలం కానీ కొన్ని గంటలు భరించలేము, మనకు ఆ శక్తి లేదు ఒకటి. రెండవది, సాంసారిక కార్యకలాపాలకి ఆ మూర్తి అక్కడ అడ్డమవుతుంది గనక ఆయనే తనంతట తాను వైదొలగాలి. రెండవది, నిజానికి ఒక స్థాయికి వెళ్ళినా మనస్సుకి చంచలత్వం ఉన్నది గనక, ఒక గృహస్థుతో గనక, ఒక సాధకుడి మనస్సు గనక లగ్నమైనా, లీనమైనా, లయమైనా, అన్వయమైనా, అనుసంధానమైనా జరిగే ప్రమాదం ఆ గృహస్థు యొక్క ఆలోచనలన్నీ సన్యాసికి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి సాధన కుంటుబడుతుంది గనక సుఖదేవుల వంటి వారు కొన్ని క్షణాలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే ఉండగలరు. అట్లాగే ఒక సన్యాసి అయినటువంటి వాడు తన శరీర పోషణార్థం 24 గంటలలో కేవలం 3 ముద్దలు మాత్రమే ఎత్తాలి. ఈ 3 ముద్దలు ఏ ఇంటికి వెళ్ళినా 3 సార్లు భవతి భిక్షాం దేహి అని అడగాలి. ఆ 3 ముద్దలు అయిపోయిన తర్వాత 4వ ఇంటికి వెళ్ళటానికి వీలు లేదు, 4వ ముద్దకు కూడా వీలు లేదు. కాబట్టి ఒక ఇంటి ముందు ఆగారు ఆయన. జరిగిన ప్రమాదం ఏమిటంటే ఆ లోపల నుంచి ఒక ఇల్లాలు బయటకు వచ్చింది. ఆ ఇల్లాలు ఈయన అడిగినటువంటిది ఏది ఇవ్వటానికి ఆమె దగ్గర ఏం లేదు, అంతా ఇల్లు ఖాళీ. కానీ గూట్లో, మా దగ్గర ఏం లేదు నువ్వు వెళ్ళిపోవటం చాలా తేలిక. కానీ ఆమె ఏం చేసిందంటే ఎండిన ఒక ఉసిరికాయ ఒక గూట్లో ఉంటే అది తీసుకొచ్చి తుడిచి నాయన ఇది తప్ప మా ఇంట ఏదీ లేదు, ఇది కూడా ఎందుకు ఉంచుకున్నామంటే రేపు ఎట్లా గడుస్తుందో మాకు తెలియదు గనక నేను నా భర్త దీనిని బుగ్గన పెట్టుకున్నట్లయితే ఒకరోజు గడుస్తుంది కదా అని పెట్టుకున్నాము అన్నది. కరుణాతరంగితమైనటువంటి శంకర హృదయం ఒక్కసారి పల్లవించింది, ద్రవించింది. అణిమాది సిద్ధులు ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని ప్రార్థించారు ఆయన. ఎవరిని? లక్ష్మీదేవిని.
ద్రద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మమ పరీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ.
అమ్మా, ఎప్పుడూ నీళ్లలో ఉండేటువంటి నీకు ఈ బీద ఇల్లాలి కన్నీళ్లు తెలియలేదా? శంకర భగవత్పాదులు ఏం చెప్పినా పొయెటిక్గా అడుగుతారు. ఒక భావావేశం, హృదయంగమైనటువంటి ఒక సంస్కారవంతమైన భాష, ఒక గంభీరమైన గభీరమైన విస్తృతమైన అచ్చమైనటువంటి ఒక భావ ఆవేశంలో మాత్రమే అమ్మవారిని ఉపాసన చేశారు. ధ్యానించగానే ఆ బీద ఇల్లాలు వెనుదిరిగి లోపలికి వెళ్ళగానే ఇంటి నిండా ఏమున్నాయంటే బంగారపు ఉసిరికాయలు కొన్ని టన్నులు టన్నులు దాని నిండా ఉన్నాయి. అందుకనే ఈ ఇబ్బందిలో ఉన్నవాడు, డబ్బు చేతికి రానివాడు ఏం చేయాలి అంటే లక్ష్మీ స్తోత్రము లేదా కనకధారాస్తవాన్ని చదువుకోండి అన్నారు. కనకధారాస్తవం అంతా నోటికొచ్చినా రాకపోయినా ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఒకటి చదువుకున్నట్లయితే అన్ని టన్నుల డబ్బు రాదు కానీ డొక్క నిండే డబ్బు మాత్రం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. రోజు అనుకున్నామనుకోండి అమ్మాయిక చాలు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా అని, అన్నమైతే చాలంటాడు కానీ డబ్బు చాలనేవాడు లేడు గనక అమ్మవారు కూడా మనకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. ఎక్కువ ఇచ్చామనుకోండి ఖచ్చితంగా మనం చెడిపోతాం, తక్కువ ఇచ్చామనుకోండి నిరసించిపోతాం. పరమ కరుణా దయాస్వరూపిణి అయినటువంటి తల్లి తన బిడ్డకు ఏ సమయాన ఎంత ఇవ్వాలో అంతా ఇస్తూనే ఉంటుంది. అడిగినా అడక్కపోయినా, అడిగితే తొందరగా వస్తుంది, అడక్కపోతే నెమ్మదిగా వస్తుంది. మనకన్నీ తొందరగా రావాలి కాబట్టి అడగటం నేర్చుకోవాలి. కనకధారాస్తవాన్ని కలియుగ మానవుడి కోసం అందించారు శంకర భగవత్పాదులు. అలాగే తమ జీవయాత్రలో సాగుతూ సాగుతూ వెళ్తుండగా 85-90 ఏళ్ల వయస్సు వచ్చిన వాడు చెట్టు కింద కూర్చొని వ్యాకరణాన్ని వెళ్ళవేస్తున్నాడు. శంకర భగవత్పాదులు శిష్య సమేతంగా వస్తున్నారు. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూడగానే ఒక్కసారి ఒక వైరాగ్య వీచిక భావన తగిలింది మనస్సుకి. ఈ ముదుసలి, పండు ముదుసలి ఎండిపోయే స్థితిలో ఉన్నాడే, ఇంకా ఏం నేర్చుకుంటున్నాడు, ఏం వెళ్ళవేస్తున్నాడు, ఏమి ఆశించి నేర్చుకుంటున్నాడు అంటూ వెళ్ళి ఆయన అడిగారు, ఏం నేర్చుకుంటున్నావు అని. అన్నీ వదిలిపెట్టిన వాడివి, నీకెందుకయ్యా వైద్యులకి వెళ్ళిపో, నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నాడే. కాదు, ఏమిటి చదువుతున్నావంటే వ్యాకరణం నేర్చుకొని తత్వశాస్త్రాన్ని మథనం చేసి శాస్త్రాలన్నింటి మీద అధికారాన్ని సంపాదించి శాస్త్రాల ద్వారా పరమాత్మని నేను చూడాలని అనుకుంటున్నాను. ఇది వయస్సా? 90 ఏళ్ల వయస్సున్నవాడు. అప్పుడు కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి శంకర భగవత్పాదులు, ఇది నీ వల్ల కాదు అనలేదు, కానీ ప్రపంచానికి ఒక అత్యద్భుతమైనటువంటి 12 శ్లోకాలలో ఈనాటికే కాదు రాబోయే 2000 సంవత్సరాల వరకు కూడా విశ్వజనీనమైన సార్వకాలికమైన సమాజపరమైన మనోతంత్ర యంత్రశాస్త్రమైనటువంటి భజగోవిందాన్ని ఉపాసన చేయమన్నారు. భజగోవిందం అంటే గోవిందుణ్ణి భజన చేయమని కాదు, భజ గోవిందం అంటే గోవింద స్వరూపంలో ఉన్న నారాయణుడని మాత్రమే కాదు, భజ స్మరిస్తూ ఉండవయ్యా గోవిందం. గో అంటే జ్ఞానం కనుక జ్ఞానము చేత పాలింపబడితే గోపాలకులు, జ్ఞానాన్ని గురించి పాడితే గోపికలు, జ్ఞానము చేత విందు చేస్తే గోవిందుడు. ఇవన్నీ గోపాల శబ్దం, ఇవన్నీ కూడా జ్ఞాన సంబంధం, మన మూలాలు కూడా గోలోకానికి సంబంధించినవి. స్వామి సత్యసాయిబాబా వారు ఒక ఉపన్యాసంలో ఒక మాట అన్నారు, అసలు గోలోకవాసులే పాపం, భూలోకం మీద ప్రీతి కలిగి వచ్చారు కానీ మాలోకంలో పడిపోయారేమి అన్నారు. అది మాలోకం అంటే మాయాలోకం, వస్తువుల కోసం మాత్రమే జీవించే స్థాయికి ఎందుకు వచ్చారు అని ఒక ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అటువంటి ప్రకటనే శంకర భగవత్పాదులు భజగోవిందాన్ని చెప్తూ గోవిందనామస్మరణ చేయి, భగవన్నామస్మరణ చేయి, అనునిత్యము కూడా నేను ఎందుకు వచ్చానన్న ఒక ప్రశ్న వేసుకో, నా జీవితానికి పరమార్థం ఏమిటి విచారణ చేయి. ఇవన్నీ కూడా భజగోవిందంలో 12 శ్లోకాలే. అందుకనే దానికి 2 పేర్లున్నాయి, ఒకటి మోహముద్గర, రెండవది ద్వాదశ మంజరీక స్తోత్రం, అంటే 12. మరి 30 చెప్తారే అంటే గురువుగారు రాసినవి చూసి శిష్యులకి ఆనందం కలిగింది. గురువుగారిలాగా రాద్దామని ప్రయత్నం చేశారు. అచ్చం గురువుగారు ఎలా రాశారో అలా రాశారు. కాకపోతే ఈ 30లో మొదటి 12 మినహాయిస్తే మిగతా అంతా ఏమున్నదయ్య అంటే, మొదటి 12లో ఏమున్నాయో మళ్ళీ పునః చెప్తూ వచ్చారు. కొత్తది ఏం చెప్పలేదు వాళ్ళు. అయినా మీరు నాకంటే ఏం చెప్పగలరు అనలేదు, అనకుండా ఎంత బాగా చెప్పారని పరిష్కారం చేశారు. పరిష్కారం చేసి దానిని మొత్తం 31 శ్లోకాలుగా భారతదేశానికి అందించారు శంకర భగవత్పాదులు. అలాగే మనం అనుకుంటాం, ఐఎమ్ వెరీ క్లోజ్ టు భగవాన్, నన్ను మించిన వాడు లేడు, నేను ప్రాక్సిమిటీని నేను అనుభవించాననుకుంటాడు. వేదం ఒక మాట అన్నది, దూరాత్ దూరాత్ అంతికేచ, దూరం దూరం అనుకుంటున్నావే వాడు దూరంగా లేడయ్యా, నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. వాడు గమనించాడు, నువ్వు గమనించుకోలేదు, అంతే తేడా. సత్యసాయిబాబా వారిని ఇదే సందర్భంలో ఒక మాట అడిగితే స్వామి ఏమన్నారంటే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తున్నారే కనపడ్డ గురువునల్లా, నయనాంజన రేఖ వలె ఉన్నాడు బంగారు అన్నారు స్వామి మాట ఇది. నయనాంజన రేఖ అంటే కంటి గుడ్డుకి, కను రెప్పకి కాటుక ఎంత దగ్గరగా ఉన్నదో అంత దగ్గరగా పరమాత్మ ఉన్నాడు. కానీ చూడాలి అంటే ఏం చేయాలి? కన్ను తెరిచినా కనపడదు, కన్ను మూసినా కనపడదు, మరి ఏం చేయాలి? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా య సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అదే దక్షిణామూర్తి స్తోత్రం. శంకర భగవత్పాదులు ప్రపంచాన్ని, ప్రకృతిని పరబ్రహ్మతత్వంగా ఉపాసన చేయి, ప్రకృతి పరమేశ్వరుడి యొక్క దివ్య లీలావిలాసానికి ఒక అభిజ్ఞ, ఒక గుర్తు, ఒక సంకేతం, ఒక ప్రమాణం. ఇది ఒక అద్దంలో బొమ్మ, బొమ్మ ఉన్నది కనుకనే అద్దంలో ప్రతిబింబం కనిపిస్తున్నది. బొమ్మ లేదా? అర్ధశ్లోకంలో చెప్పారు శంకర భగవత్పాదులు, జగత్తు మిథ్య, సత్యమే శాశ్వతం, బ్రహ్మే సత్యం, ఈ జగత్తు మిథ్య. అంటే నిరీశ్వరవాదులు, బౌద్ధులు చేసిన వ్యాఖ్యానం ఏంటంటే, శంకర భగవత్పాదులు ఈ కనిపిస్తున్న ప్రపంచాన్ని కాదంటారేమిటి అని. కాదనలేదు. ఎండమావి కనిపిస్తున్నది నీరున్నదా? లేదే. నేతి బీరకాయ ఉన్నది నెయ్యి ఉన్నదా? లేదే. అట్లాగే ఈ ప్రపంచం ప్రకృతి పరమేశ్వరుడి యొక్క విలాసంగా, హేళగా, లీలగా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా అది అద్దంలో బొమ్మ వలె ఉన్నది. అద్దం తొలగించినా, బొమ్మ వైదొలగినా ప్రతిబింబం ఏర్పడినట్లుగా జీవుడు తనలో ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని, ఆంతరంగిక ప్రపంచాన్ని తన దేహంతో ప్రారంభించి ఈ 7 శరీరాలు దాటి స్థూలమైన, మూలమైన, ప్రాకృతమైన, ప్రాథమికమైన, అంచమైన, నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన ఆత్మానుభూతిని పొందాలి అని చెప్తూ దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. దానికి దశశ్లోకి అని పేరు, అంటే 10 శ్లోకాలు. 10 శ్లోకాలలో చిట్ట చివరిది ఇది చదివితే ఏం లాభము అని చెప్పారు. కాబట్టి అక్కడికి వచ్చేవి 9 శ్లోకాలు. 9 శ్లోకాలలో 4 పాదాలలో చిట్ట చివరి పాదం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే, అంటే 9 × 3 = 27 లైన్లలో ఈ సర్వ ప్రపంచము బ్రహ్మసూత్రానికి భాష్యం చెప్పారు. అది శంకర భగవత్పాదులైతే. ఆధునిక కాలంలో సత్యసాయి భగవానుడు ఒక మాట చెప్పారు, చుక్కలన్నీయు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ కర్మలన్నీయు బ్రహ్మ ప్రకృతంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ. ఇది అద్వైతం. ఈ కనిపిస్తున్న చుక్కలు, చంద్రుడు, సూర్యుడు, నదీనదాలు, కొండలు, కోరలు, వాగులు, వంకలు, మిట్టలు, గుట్టలు, పిట్టలు అన్నీ కూడా బ్రహ్మమే తప్ప అన్యం కాదు అన్నటువంటి ఒక దివ్య భావనాకృతిని ఈ జగత్తుకి తొట్టతొలిగా అందించినటువంటి వారు శంకర భగవత్పాదులు. ఎప్పుడైనా సరే ఒక గురుస్వరూపాన్ని మరొక స్వరూపంతో పోల్చుకోకపోతే ఈ గురుస్వరూపం యొక్క పూర్ణత్వం అర్థం కాదు గనక శంకర భగవత్పాదుల భజగోవిందం ఇవాళ పర్సనాలిటీ అన్ఫోల్డ్మెంట్ మీద కొన్ని కోటాను కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా ఒక్క యువకుడు బాగుపడ్డ సందర్భం మనకు లేదు. అవుతున్నాయి అంతే, కానీ భజగోవిందంలో ఉన్న మౌలిక సూత్రాలను గనక గమనించినట్లయితే మానవుడు ఉన్న స్థితి నుంచి మహోన్నత స్థితికి ఎలా వెళ్ళవచ్చునో, ఎంత వైరాగ్య భూమికలో జీవించవచ్చునో, ఏది ఎంత అశాశ్వతమని మనకు అర్థమవుతుందో, ఇదంతా కూడా ఒక విభూతిమయంగా మనకి బోధ చేశారు శంకర భగవత్పాదులు. వీటన్నింటినీ పక్కన పెట్టి ఒక ఎత్తు కాగా ప్రబోధ సుధాకరము అని ఒకటి రాశారు ఆయన. దాని పేరు ఆయన కృష్ణానంద లహరి అన్నారు. శ్రీ శంకర భగవత్పాదుల కులదైవం ఎవరో తెలుసునా? శ్రీకృష్ణుడు. శ్రీరామచంద్రుడి కులదైవం ఎవరో తెలుసునా? సూర్యుడు కాదు, శ్రీరంగనాథుడు. బమ్మెర పోతరామాచ్యుడు ఎవరిని ఉపాసన చేశాడో తెలుసునా? శివుణ్ణి. దర్శనం ఎవరిదైంది? రామదర్శనమైంది. శివోపాసన చేసి రామదర్శనాన్ని పొంది రాసిన కథ కృష్ణుడి కథ రాశాడు. ఇది అద్వైతం. శివుడి కథ ఎక్కడ రాయలే ఆయన, రాసింది మనకి భాగవతాన్ని అందించాడు. కాబట్టి మనస్సు గీసుకున్నటువంటి బొమ్మలన్నీ దాటి రూపనామభావాలను దాటి ఎవరు తత్వార్థ విచారణలోకి వెళ్ళగలుగుతారో వాడు జీవన్ముక్తుడై ఇక్కడ జీవిస్తాడు అని అర్థం. ఈ తత్వార్థ విచారణకి ప్రబోధ సుధాకరంలో శంకర భగవత్పాదులు ధ్యానాన్ని, యోగాన్ని, అనేకమైనటువంటి స్థాయిలని ఒక స్థాయికి చెందిన వారందరికీ కూడా బోధిస్తూ ఒక మాట అంటారు. శ్రీకృష్ణ స్వరూపాన్ని గోపగోపికా బృందాలతో ఆడుతున్నటువంటి యమునాతటి విహారీ అయినటువంటి ఆనందగోపాలుణ్ణి భూమధ్యంలో నిలుపుకో అంటే ఆజ్ఞాచక్రం దగ్గర నిలుపుకొని ఒక్కసారి నీతో నీవు నిలకడ చెంది ఉండు, నీవు కృష్ణుడి అయిపోతావు. ఏ కోదండాన్ని ధరించిన శ్రీరామభద్రుణ్ణి హృదయం మీద పెట్టుకొని ధ్యానిస్తావో, ఎక్కడ నీవు నిలకడ చెంది ఉంటావో, కొన్ని నిమేషమాత్రమైన విశేషం చేత నీవు రామచంద్రుడి అవుతావు. ఎట్లాగో తెలుసునా? కేవలము ఒక కంటి చూపు ద్వారా ఒక చేప తన గుడ్లని ఎట్లా పొదిగి పిల్లలను చేయగలుగుతున్నదో, పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం నీ మీద పడ్డప్పుడు ఆ అనుగ్రహమే విభూతి అయి, బోధయ్యై, ఉపదేశమై, సందేశమై, ఆదేశమై నిన్ను సంవిద్ అనేటువంటి మహోన్నతమైన ఆత్మస్థాయికి తీసుకువెళుతుంది గనక అటువంటి స్థాయిని ఈ జీవితం ఉండగానే నీవు గమనించుకో, సాధించుకో. ఇక్కడ ఏమీ లేదనుకోకు. ఓ డిగ్రీ రావటం, ఓ ఉద్యోగం సంపాదించటం, ఓ పదవి పొందటం, ఏం చేయాలని అటు ఇటు గందరగోళం పడిపోవటం మానవ జీవితం అందుకు కాదు. అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితం. నారాయణుణ్ణి అన్వేషించాలి. ఈ నారాయణ ప్రబోధాన్ని గనక మనం జాగ్రత్తగా కర్మభక్తి జ్ఞాన యోగాలను గనక సమన్వయం చేసుకోగలిగినట్లయితే, యోగస్థితిలో ఆత్మవిద్యని సమన్వయం చేసుకోగలిగినట్లయితే అది పరిపూర్ణమైన బ్రహ్మ విద్య, అది అచ్చ తెలివి, అది ఆనందతారక స్థితి. దానినే స్థూలంగా శంకర భగవత్పాదులు బోధించారు. అయితే ఇవన్నీ ఎవరో చాలా పండితులు, చాలా పెద్దవాళ్ళు, దక్షిణామూర్తి స్తోత్రం చూస్తే తత్వమసి స్థాయికి వెళ్ళిన వాడికి చెప్పమన్నారు, ఫలానా చేయమంటే ఇంకో పండితుడికి చెప్పమన్నారు. అయ్యా మాకు ఈ మాటలేని రావు, మాకు వ్యాకరణం రాదు, స్వచ్ఛమైన భాషే లేదు, నిన్ను ఎలా కీర్తించను అన్నవారి కోసం పరదేవతా స్వరూపాల స్తుతి గీతాల మాలికని అందించారు భగవత్పాదులు. నువ్వు ఏ రూపాన్ని నీవు దర్శనం చేయాలన్నా, ఉపాసన చేయాలన్నా ఒక్కొక్క దైవతం మీద ఒక్కొక్క స్తోత్ర రత్నావళి ఆయన ఆవిష్కరించారు. సుమారుగా 251 ప్రకరణ గ్రంథాలలో ఆయన సాగించినటువంటి గురుబోధ ఏమిటి, తత్వబోధ ఏమిటి, గురువుగా ఆయన చేసినది ఏమిటి? మనిషిలో ఉన్న మాలిన్యాన్ని వదల్చి, జాడ్యాన్ని వదిలిపెట్టి, మాంద్యాన్ని వదిలిపెట్టి, అంటే మనలో ఉండేటువంటి అలసత్వాన్ని, ప్రొక్రాస్టినేషన్, రేపు చేద్దామనే భావన కుదరదన్నారు భగవత్పాదులు. రేపు నువ్వు ఉంటావో ఉండవో తెలియదు, నువ్వు ఉన్నది వేళే. దానినే సత్యసాయి భగవానుడు ఒక మాట అన్నారు, రేపుకి రూపం లేదు బంగారు, ఇప్పుడున్నదే మంది, పట్టుకున్నదే కొమ్మ, నీవు పట్టుకున్నదే నీ కొమ్మ, మిగతా చెట్టుకి ఎన్ని కొమ్మలున్నా అన్నీ ఎవరివో, ఎవరెవరివో, ఎవరేం పట్టుకుంటారో తెలియదు. నీవు దేనిని పట్టుకున్నావో, ఏ గురుస్వరూపాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావో ఆ ఒక్క గురుస్వరూపం నీ జీవితాన్ని ఉద్ధరించలేదా? నీకు మార్గాన్ని చూపించలేదా? అట్లాగే సర్వ ప్రపంచంలో ఉన్న గురుస్వరూపాల జోలికి మాత్రం వెళ్ళకు. ఆల్ గురూస్ ఆర్ వన్. ఆనందపడిపోతాం. స్వామి ఎప్పుడు చెప్పిన మొదటి వాక్యం స్టేట్మెంట్, రెండో వాక్యం హెచ్చరిక, కామాబెట్టి బట్ ఆల్ ఆర్ నాట్ గురూస్ అన్నారు. అందరూ గురుస్థానానికి చేరలేరు. గురువు అంటే జ్ఞాన దీపాన్ని వెలిగించేవాడు, మన కాల పరిమితిని చెప్పేవాడు, ఎందుకు వచ్చామో చెప్పేవాడు, ఏం చెయ్యాలో చెప్పేవాడు, ఎట్లా చేస్తే ఏం దొరుకుతుందో చెప్పేవాడు, ఏం దొరికితే ఈ జీవితం ఒక సాఫల్యాన్ని పొందుతుందో అది చెప్పేవాడే కారణగురువు గనక. అటువంటి ఆ గురుబోధలో అద్వైత బోధ ప్రధానంగా ఇప్పుడు వివేక చూడమని ఓ 800 పేజీలు ఉంది. చదివే ఓపిక లేదు ఎవరికి. చదివినా అది గహనమైన విషయం కాదు, అర్థం కాదంత తేలిగ్గా స్థలీపులాకంగా ఒక్క నిమిషం చెప్తాను. 3 ఆనందాలు ప్రకటించారు వివేక చూడమణిలో. ఐహికానందము, ఆముష్మికానందము, కైవల్యానందము. ఐహికానందం అంటే మనం ఏదో మంచి పనులు చేస్తాం, మంచివాడు అనిపించుకుంటాం, తదనుగుణమైన జీవితాన్ని గడుపుతాం, ఆనందం దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది. మనము, మన సంసారం, మన భార్య, పిల్లలు, మన బంధువులు అందరూ హాయిగా ఉంటారు. కానీ నువ్వు జన్మెత్తాలి. ఎందుకనంటే అది మాత్రమే జీవిత పరమార్థం కాదు గనక. నెమ్మదిగా యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, దానాలు చేశాను, త్యాగాలు చేశాను, యోగాలు చేశాను, 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 మంచిదే. ఆముష్మికానందం లభించి ఇన్ని మంచి పనులు చేశావు కనుక మరొక జన్మెత్తాలి. ఎందుకు? దాని ఫలితాన్ని అనుభవించాలి గనక. కైవల్యానందాన్ని అనుభవించాలి అంటే మానవుడు మళ్ళీ పునరావృత్తి రహితమైన, అంటే ఆవృత్తి పూర్ణమై మళ్ళీ జన్మలేని స్థాయికి వెళ్ళాలి అంటే ఇవన్నీ చేయవలసిందే, కానీ కర్తృత్వాన్ని వదిలిపెట్టాలి. దీనికోసం చేస్తున్నాను, దానికోసం చేస్తున్నాను, సత్యనారాయణ వ్రతంలో ఈ ఫలితం ఉందని ఎవడో చెప్పాడు, నేను చేశాను, ఆయన్ని చూస్తే ఏదో దొరుకుతుందన్నారు, నేను వెళ్ళాను, ఇది కాదు. కేవలము మనల్ని మనం చూసుకోవటానికి, మనల్ని మనం అర్థం చేసుకోవటానికి, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటూ లో వెలుగుని గమనించుకోవటానికి, ఆ వెలుగులో ప్రయాణం చేయటానికి కారణమైనటువంటి ఆ కైవల్య ఆనందాన్ని పొందాలి. కైవల్యం అంటే ఏమిటి అన్నారు. కైవల్యం మీద 1000 పుస్తకాలు ఉన్నాయి. సత్యసాయి భగవానుడు ఒక్క మాట చెప్పారు, ఎక్కడ వైకల్యం లేదో అది కైవల్యం బంగారు అన్నారు. ఒక్కటే మాట, ఎంత అందమైన మాట చూడండి. వైకల్యం ఎక్కడున్నది? మన ఆలోచనలో, మన సంకల్పాలలో, మన బుద్ధిలో, మనం ఊహించేదానిలో, మనం చూసేదానిలో, చేసేదానిలో. అంతా వైకల్యమే గనక, అంతా అపరంగానే ఉన్నది గనక పరం లభించటం లేదు. ఆ వైకల్యాన్ని గనక కైవల్యం గనక చేసుకోగలిగినట్లయితే, నీ వైపు తిప్పి గనక కెమెరా క్లిక్ చేస్తే నీ ఫోటో వస్తుంది, ఇంకోటి ఫోటో వస్తుంది. నీ వైపు తిప్పి గనక క్లిక్ చేస్తే నీ ఫోటో నీకు వస్తుంది. ప్రపంచం యొక్క ఫోటోలు తీయటంలో గ్యాలరీ నిండిపోయింది. నీ ఫోటో నువ్వు ఎప్పుడైనా తీసుకున్నావా అన్నారు బాబా. ఎంత అందమైన మాట. మామూలు ఈరోజు ఈ కాలానికి తగినటువంటి భాష ఇది. ప్రపంచం ఫోటోలు తీయటంలో వీఆర్ ఎక్స్పర్ట్స్, బట్ వీ డోంట్ నో హౌ టు టేక్ అవర్ ఓన్ ఫోటో. దాన్ని తీయటానికి ఎవడో కావాలి. కాబట్టి ఆత్మవిచార మార్గం ఇంత సులభము అని చెప్తూ శంకర భగవత్పాదులు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేకమైన అసమానతలన్నీ తొలగించి కుల, మత, వర్గ, వర్ణమైనటువంటి గుణాలు దాటినటువంటి ఒక సమృద్ధమైన ఆధ్యాత్మ జాతిని నిర్మాణం చేశారు. ఎలా చేశారు? ఎక్కడ హిమాలయాలు, ఎక్కడ కన్యాకుమారి, ఎలా వెళ్ళారు అని. ఖేచరీ విద్యని ఆశ్రయించి కాలినడకన కొన్నిసార్లు, సంకల్పమాత్రంతో కొన్నిసార్లు, అవసరాన్ని బట్టి టైంని, స్పేస్ని దాటుకుంటూ ఎక్కడెక్కడ తన అవసరము ధర్మ ప్రతిష్టాపన కోసం ఉన్నదో అక్కడి దాకా ఆయన నిస్వార్థంగా వెళ్ళారు. కనుకనే మీకు శ్రీచక్రము లేనటువంటి శంకర భగవత్పాదులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం లేని దేవాలయాలు లేవు. అలాగే శంకరులు ప్రతిష్టాపన చేసిన శ్రీచక్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ దేవాలయాలలో కుబేరుడు, ఇంద్రుడు, లలితాదేవి తదాదిగాగలిగినటువంటి దేవీ దేవతా స్వరూపాలు శక్తిస్వరూపంగా అక్కడ ఉంటాయి. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా, దేవాలయంలో కూడా, శ్రీ వెంకటేశ్వరుడి యొక్క గర్భాలయంలో శంకర భగవత్పాదులు ప్రతిష్ట చేసినటువంటి శ్రీచక్రము అక్కడ ఉన్నది. ఆ చక్ర ప్రభావం ఏమిటంటే మన దగ్గర ఉన్న డబ్బు అంతా వెళ్ళిపోతుంటుంది. ఎందుకు తీసుకుంటాడే ఆయనకి డబ్బు? ఏం చేసుకుంటాడు ఆయన అంటే, మహావిష్ణువు భాగవతంలో ప్రమాణం చేశాడు, నిజమైనటువంటి ఒక భక్తుడు నాకు ఎవడు అని నేను నిర్ణయించిన వేళ మన ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ భగవాన్ బాబా అని నేను చెప్పుకుంటున్నా కదా, ఆయన అన్నారా అని. ఆయన అనలేదే, కానీ మనం అనుకుంటున్నాం అయితే బాగుండునో అయినావనో మనం అనుకున్నాం తప్ప హీఈస్ మై డివోటీ అని ఎవరిని ఆయన పేరెత్తి చెప్పలే. అలాగే ఈ పరమాత్మ కూడా ఒక విచారధారలో విచారణ గనక చేసినట్లయితే ఈ ఎవరి దగ్గర సంపద ఉన్నదో ముందు ఆ సంపదని నేను హరిస్తానన్నాడు. భాగవతం చదివేవాడు ఎవడన్నా ఒక్కడున్నాడా ఇప్పుడు? ఉండడు. భాగవతం చదివితే డబ్బు వస్తుంది అంటే భాగవతం చదువుతాం, కానీ ఉన్న డబ్బు పోతుంది అంటే చదివేవాడు లేడు. అంటే ఆయన అన్న మాట ఏమిటంటే, దాని వెనక ఉన్న అర్థం ఏమిటంటే, సిరి గనక నా దగ్గరకు వస్తే హరి నీ వాడవుతాడు అని. హరితో కూడిన సిరి నీ దగ్గర ఉన్నదా నీ జోలికి రాను, హరి లేని సిరి నీ దగ్గర ఉన్నదా నువ్వు నాకు అక్కరలేదు. నిజంగానే నిన్ను నేను భక్తుడుగా స్వీకరించాలని అనుకున్నట్లయితే ముందు ఏది అడ్డు, డబ్బే అడ్డు, దానిని తొలగిస్తా. రెండవది, ప్రాపంచికమైన అనేకమైనటువంటి నిష్ఠూరాలు కష్టాలు నేను ఇస్తా, వరాలేమి ఇవ్వను, శాపాలు ఇవ్వను. అనేక కష్టాలు నువ్వు అనుభవిస్తున్నప్పుడు కూడా నేను ఇంటర్ఫియర్ కాను. ఎందుకని అంటే నీ కర్మ నీవు అనుభవించాలి. నీకు ఆకలేస్తే నువ్వు అన్నం తినాలి, నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి, నీకేం కావాలంటే నువ్వే ఎలాగో పొందుతున్నావో అట్లాగే ఉద్ధరేర్ ఆత్మనాత్మానం, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నేను మాత్రం ఉద్ధరించే మార్గం చెప్తా. ఏ మార్గంలో వెళితే నువ్వు ఆ డెస్టినేషన్కి వెళ్ళగలవో అది చెప్తా, కానీ నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ మాత్రం కూర్చోబెట్టను, అది నా పని కాదు. కనుక భాగవతం కానీ ఓ గురువు కానీ ఓ కృష్ణుడు కానీ ఎవరైనా సరే నిజంగా మనల్ని భక్తులుగా గనక అంగీకరించినట్లయితే ఆ గురుస్వరూపాలు చేసే మొట్టమొదటి పని మన సిరిహరణం చేస్తారు. డబ్బు ఎప్పుడైతే లేదో, డబ్బుంటే అది కొందాం ఇది కొందాం ఇది పెంచుదాం ఇది పంచుదాం ఇవన్నీ ఉంటాయి. డబ్బే లేదు, రామదాస్ ఏం చేశాడు జైల్లో? రామనామం చేసుకున్నాడు. డబ్బు ఎప్పుడైతే లేదో, సిరి ఎప్పుడు తొలగిందో హరి మిగులుతాడు. హరిని మిగుల్చుకున్నవాడు మాత్రమే హరిభక్తుడవుతాడు. హరియందు భక్తి ఉన్నవాడు మాత్రమే కర్మక్షేత్రంలోకి వస్తాడు. అటువంటి కర్మని కర్మయోగం చేసుకుంటాడు, మనస్సు శుద్ధీకరణ జరిగింది గనక భక్తి యోగంలోకి వస్తాడు. ఆ భక్తిని ప్రేమగా మార్చుకుంటాడు. జ్ఞానైక స్వరూపంగా ఈ జగత్తు చేత జ్ఞానస్వరూపం అంటే వీరే అనిపించుకుంటాడు. శాస్త్రాలు, పాండిత్యం, కవిత్వం, ఆరటోరియల్ స్కిల్స్ ఇవన్నీ జ్ఞానానికి గుర్తు కావు, అవి కేవలం విజ్ఞాన భూమిక వరకు మాత్రమే. మరి అసలు జ్ఞానభూమికలో ఏమున్నదయ్యా? అసలు ఏం లేదు. అక్కడ ఏదన్నా ఉన్నది అంటే అది జ్ఞానభూమిక కంటే కింద ఉన్నది. మరి జ్ఞాని ఏం చేస్తాడు? పర్ఫెక్ట్గా చేస్తాడు. మీరు మనం చెప్పుకోబోతున్న ఈ శంకర భగవత్పాదులతో సహా ఇవాళ మొదలుపెట్టి వీళ్ళ జీవితాలన్నీ జాగ్రత్తగా చరిత్రలు అవతార వైభవాన్ని గమనించినట్లయితే వాళ్ళ కార్యకలాపాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకు పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే స్వార్థం లేదు గనక పర్ఫెక్ట్గా ఉంటాయి. వాళ్ళ సంకల్పాలు అనుకుంటుండగానే పని అయిపోతుంది. ఎందుకు అవుతుంది? వాళ్ళకేం అక్కర్లేదు గనక అవుతుంది. మన సంకల్పాలు ఎందుకు కావు అంటే మనకే కావాలి గనక అవి కావు. అందరికీ చెందాలన్న భావన, ఆ విశాల విస్తృత భావన, నిస్వార్థ భావన ఎవరి యందు ఉంటుందో వారి యందు పరమాత్మ యొక్క దైవ ప్రజ్ఞ కూర్చొని దైవము తన కార్యకలాపాలని ఆ వ్యక్తి ద్వారా ఈ ప్రపంచంలో సాగిస్తాడు.